ఆధ్యాత్మిక జీవిత విధానము, భౌతిక జీవిత విధానము రెండు సుస్పష్టమైనటువంటి జీవిత విధానాలు మన ముందు నిత్య జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక జీవిత విధానం అంటే పొద్దున్నే లేవటం, వాళ్ళ ఇష్ట దైవాన్ని స్మరించుకోవటం, వాళ్ల మతానికి అనుగుణ్యంగా చేయవలసినటువంటి రిచువల్స్, కర్మకాండలు చేసుకోవటం. చేసుకున్న తర్వాత ఏం చేస్తాడు వాడు? స్నానాలు అవంతా చేసుకుని బయటకు వస్తాడు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక జీవితానికి స్వస్తి చెప్తాడు. ఇంక నిత్య జీవితం. ప్రపంచంలో సంపూర్ణ మానవ జాతి ఒకే పంథాలో నడుస్తోంది. ప్రపంచం అంతటా కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు, సాయంత్రం ఇంటికి తిరిగి వస్తారు వాళ్ళు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా జీవితం మారిపోతుంది. ఆధ్యాత్మిక జీవితం అయితే ఏం చేస్తాడు వాడు? వాడు నమ్మినటువంటి సిద్ధాంతాలు, వాడు నమ్మినటువంటి గురువులు, లేకపోతే వాడు పుట్టినటువంటి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఉండవలసితే చేసుకోవాల్సినటువంటి సాధనలు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మీరు గమనించి ఉంటారు ఒక విషయం, వాడి ఆధ్యాత్మిక జీవితానికి బహిరంగ జీవితానికి మధ్య సమన్వయము లేదు కదా. నువ్వు ధార్మికుడివి అవటము వల్ల నిత్య జీవితములో నీ జీవిత విధానములో ధార్మికులు కానటువంటి వారి జీవిత విధానములో తేడా లేవు. శుద్ధైనా నేను చెప్పింది, ధార్మికుడు ఉద్యోగం చేస్తున్నాడు, సోకాల్డ్ నాస్తికుడు భగవంతుణ్ణి నమ్మనటువంటి వాడు, ఆధ్యాత్మికతను నమ్మనటువంటి వాడు, గురువులను నమ్మనటువంటి వాడు, లేకపోతే వాడు ఏ మతంలో పుట్టాడో ఆ మతం యొక్క పెద్దవాడి మీద ఎఫెక్ట్ లేదు పెద్దగా వాడి నిత్య జీవితంలో. ఈ రెండు రకాల మనుషులు అర్థమయ్యారు కదా మీకు. బయట జీవితంలోకి వచ్చాక వాడికి వీడికి మధ్య మీకు తేడా లేవైనా కనిపిస్తున్నాయా? పిల్లక పెట్టుకోవటం, బొట్టు పెట్టుకోవటం, గుండు గీయించుకుని గడ్డం పెంచుకోవటం, హ్యాట్ పెట్టుకోవటం, సూట్ వేసుకోవటం, లేకపోతే డ్రెస్సులు మార్చుకోవటం, ఇది ఉండొచ్చు తేడాలు. కానీ మానసిక దృష్టికోణములో ఆధ్యాత్మిక వ్యక్తికి ఆధ్యాత్మికత గురించి ఓనామాలు తెలియనటువంటి వ్యక్తికి తేడాలు బాహ్య జీవితంలో ఏమైనా కనిపిస్తున్నాయా? జవాబు మీరు చెప్పాలి. కనిపిస్తున్నాయి ఏమైనా? కనిపిస్తాయి. ఏ విధంగా కనిపిస్తాయి? వీడు రామ్ రామ్ అంటాడు, వాడు అలా అంటాడా? మాట్లాడుతున్నాడా, ఆచరిస్తున్నాడా? నేను ఆచరణ గురించి చెప్తున్నాను. వీడు భౌతిక జగత్తులో నాకేం జరిగినా పర్వాలేదు అంటాడు, కానీ నిజంగా ఆ దృష్టితో జీవిస్తున్నాడా వాడు? మిగతా వాడి కంటే వీడికి భయం ఎక్కువ. మిగతా వాడు కనీసం వాడి స్వయం శక్తి మీద ఆధారపడతాడు, వీడు ఎవరి మీద ఆధారపడతాడు? అనామకుడి మీద ఆధారపడతాడు. ఉన్నాడో లేదో తెలియని వాడి మీద ఆధారపడతాడు. మీకు ఉన్నాడని తెలియదుగా, మళ్ళీ మనం మోసం చేసుకోవద్దు. అది నేను చెప్పేది. చాలా జాగ్రత్తగా ఈ ఉగాది నాడు మీ జీవితంలో ఒక కొత్త పేజీ తిప్పుకోండి. మీరు భగవంతుడు ఉన్నాడు అని మీరు నమ్మితే మీ ఆచరణలో ఆ నమ్మకం ప్రతిబింబించాలి. ఇంటి దగ్గర ఉన్నాం, పేషెంట్కి సీరియస్ గా ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతారు? హాస్పిటల్లో ఉన్నారు, పేషెంట్ సీరియస్ గా ఉంటాడు, మీరు ఎలా ఫీల్ అవుతారు? మీకు ఆ తేడా అర్థమవుతుందా? ఇంటి దగ్గర గాభరా పడతారు మీరు. హాస్పిటల్లో ఏం చేస్తారు మీరు? మహా అవుతే డాక్టర్ దగ్గరికి పిలుచుకొస్తారు. అసలు మామూలుగా హాస్పిటల్స్ పిలుచుకురావక్కర్లేదు. ఎలాంటి పరిస్థితి ఉంటే డాక్టర్ అక్కడే ఉంటాడు. గాభరా ఉంటుంది అప్పుడు కూడా. మీకు గాభరా ఉండదని నేను అంటలే, కానీ ఆ గాభరా వెనకాతల ఒక ధైర్యం ఉంది. మీకు ఉంటుందా ఉండదా హాస్పిటల్లో? ఇంట్లో మరి ఆధ్యాత్మిక వ్యక్తులకి వాళ్ల జీవితాలలో ఆ ధైర్యం మనకి కనిపిస్తోందా? అది మీరు ఇవాళ క్వశ్చన్ వేసుకోవాలి. అంచేత ఆ ధైర్యం మీలో లేదు అంటే మీరు ఆధ్యాత్మిక వ్యక్తులు కాదు. మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. మేము ఆశ్రమానికి వచ్చేసాము, మేము బాబాని పూజ చేస్తున్నాం, మేము అల్లాని పూజ చేస్తున్నాం, మేము క్రైస్తుని పూజ చేస్తున్నాం. మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, ఈ పేర్ల గలాటాలు అసలు పడకండి. అదో పెద్ద మోసం. ఇది మీరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక ప్రవృత్తి గలవాడు శ్రద్ధ నిష్ఠ అది వాడి జీవితంలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అదే చెప్తాడు, యోయ శ్రద్ధ సయేవ సహ శ్రద్ధామయోయం పురుష. యోయ శ్రద్ధ సయేవ సహ. నీ శ్రద్ధ ఏముంటుందో నువ్వు అలాగే ఉంటావు. పైకి ఎంత నటన చేసినా, నువ్వు పైకి ఎన్ని వేషాలు వేసినా, పైన ఏదైనా చేసినా నీ శ్రద్ధ ఏముంటుంది? ఆ శ్రద్ధ నీ యొక్క నిజస్వరూపాన్ని తెలుపుతుంది. మిమ్మల్ని మీరు మోసగొసుకోండి. అది నేను చెప్తాను. నాకు మీరు చెప్పక్కర్లే, పక్క వాళ్ళకి మీరు చెప్పక్కర్లే. మీకు నిజముగా ఒక అద్భుతమైనటువంటి శక్తి వల్లనే సంపూర్ణ సృష్టి నడుస్తోంది అనేటటువంటిది మీ బుర్రలకు ఎక్కేయా. అది ముందు మీకు అది జ్ఞానం. ఇందాక పాట పాడానే, ఏంటా పాట హిందీలోది? దాని తర్వాతది కోలు చెచ్చు జ్ఞానికే తుజుకో మిలెంగే పరమాత్మ. అది దాని గురించి చెప్తున్నాను నేను, ఆ పాట అర్థం చెప్తున్నాను నేను. అంచేత ఇక్కడ బాహ్యమైనటువంటి మీరు ఏ పూజలు చేస్తున్నారు, ఏ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తున్నారు. ఇవాళ ఎందుకు స్పెషల్ గా చెప్పాల్సి వస్తుందంటే ఒక చాలా అద్భుతమైనటువంటి శ్లోకం మీకు చెప్పబడింది. రాజ రాజార్చిత రాజ్ఞి రమ్య రాజయవలోచన రంజని రమణి రస్య రణస్కింకిణ మేఖల. అద్భుతమైంది అది. రామాయ అద్భుతమైనటువంటి నామం. మరి హనుమంతుడు ఏదైనా చేసేయగలడు ఆ నామాన్ని పట్టుకుని? మరి మనం చేయగలుగుతున్నాం, ఆ నామాన్ని ఖూనీ చేయగలుగుతున్నాం. మనం గొప్పవాడే, ఆ యాంగిల్లో గొప్పవాడు. ఇంచేత అంత అద్భుతమైనటువంటి రామనామం కూడా మాకు ఫలించటం లేదు అని మనం నిరూపించగలుగుతున్నాం మన జీవితాలలో. అంతేగా, మరి ఆ నామం మరి హనుమంతుడికో త్యాగరాజుకో వాళ్ళకి పలికినట్టు మరి మనకి పలకటం లేదుగా. అంటే ఇంతకీ రామనామంలో లోటుందా మనలో లోటుందా అని. ప్రశ్న మీరు ఈ ఉగాది నాడు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. భగవంతుడి యొక్క నామాలలో లోటు లేదు, కానీ భగవంతుడి యొక్క నామాల యొక్క జ్ఞానము మనకి లేదు. అది చెప్పేది ఏంటి మీకు అక్కడ తెలియాల్సింది? ఒక్కసారి ఇలా మౌనంగా కూర్చుని ఉన్నాం మనం ఇక్కడ, ఈ సంపూర్ణ సృష్టి నడిచిపోతుంది. హైడ్రోజన్ యాటమ్ ఉంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. రకరకాల పరమాణువులు ఉన్నాయి, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరిగిపోతున్నాయి. ఎంత చిన్న జాగాయో పరమాణువు మీకు తెలుసు కదా, కంటితో చూడలే మనం. ఒక సెంటీమీటర్లో 100,000 ఉంటుంది. ఎంత చిన్నదో ఊహించుకోండి, మీ ఊహకు వచ్చింది కదా. అందులో కొన్ని పరమాణువులలో 90-80 ఎలక్ట్రాన్స్ కాంతి వేగంతో తిరుగుతూ ఉంటాయి. అంటే ఎంతమంది తిరుగుతున్నారు, 80 తిరుగుతున్నారు అనుకోండి, ఎంత స్పీడ్తో తిరుగుతున్నారు వాళ్ళు? సెకండ్కి 186,354 మైళ్ల వేగంతో తిరుగుతున్నారు. కిలోమీటర్స్ కాదు, కిలోమీటర్స్ అంటే అది ఇంకా ఎక్కువైపోతుంది. 80 ఎలక్ట్రాన్స్ ఎంత తక్కువ జాగాలో ఉన్నాయి? సెంటీమీటర్లో 100,000 80 ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి. ఎంత వేగంతో తిరుగుతున్నాయి? ఒక్కొక్కటి సెకండ్కి, ఆ పాయింట్ అర్థం చేసుకో, సెకండ్కి 186,354 మైళ్ల వేగంతో తిరుగుతున్నాయి. యాక్సిడెంట్ అవటం లే, ఏవి ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకోవటం లే. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అందులో మీ శక్తి ఏమైనా పనిచేస్తుందా? మన శక్తి ఎలా పనిచేస్తుంది? ఎదురుకున్న ఇద్దరు మనుషులు వచ్చి ఇద్దరు కొత్తగా సైకిల్ తొక్కుతూ, వీడు కొత్తగా సైకిల్ తొక్కుతూ అంటే గ్యారంటీగా పడిపోతారు. అసలు కొట్టుకోక్కర్లే, వాళ్ళు చూస్తేనే పడిపోతారు. ప్రకృతిలో యాక్సిడెంట్స్ ఎప్పుడైనా విన్నారా మీరు? ఆటమిక్ వరల్డ్ లో ఒక యాక్సిడెంట్ అయిందంటే ప్రకృతి ఉండదు. తమాషా అది. యాక్సిడెంట్ అయిపోయాక చెప్పుకోవటానికి ఈనాడులో పేపర్లో వేయటానికి శ్రవణం ఉండదు. అక్కడ నువ్వు ఉండవు, ఈనాడు పేపర్ ఉండదు, ఏమి ఉండదు. యాక్సిడెంట్ అవుతే అసలు ఏముండదు, ఇంకంతే. ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అంత అద్భుతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది. ఇంకా బాహ్య జగత్తులో బ్రహ్మాండాన్ని గడిపితే ఏం కనిపిస్తున్నాయి మనకి? తలపైకి ఎత్తి చూస్తే గెలాక్సీస్ మీద గెలాక్సీస్, విశాలమైనటువంటి అంతరిక్షం, విశాలమైనటువంటి నక్షత్రాలు. మనలాంటి సూర్యుడు, ఒక్కొక్క సూర్యుడిలో, మన సూర్యుడు చాలా చిన్నవాట, పాపం పుట్టివాట, బచ్చా సూర్యుడు అనమాట. అంతరిక్షంలో మనలాంటి సూర్యుడు, సిరీస్ నక్షత్రం లాంటి, అది కూడా ఒక సూర్యుడే. అందులో మనలాంటి సూర్యుడు 1,000,000 పడతారట. మరి వాళ్ళు ఏం నంచుకు తింటారు, ఏం భోజనం చేస్తారో అదంతా మనకి తెలియదు. కానీ ఆ విశాలత్వం గురించి చెప్తున్నాను నేను. సూర్యుడు ఉన్నాడు అంటే దాని చుట్టూ కూడా గ్యారంటీగా గ్రహాలుంటాయి. కొన్ని సౌరమండలాలలో 777 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. మనది 9, అందులో 2 ఛాయ, రాహుకేతు ఛాయాగ్రహాలు. సూర్యుని గ్రహం అన్నాం, చంద్రుని ఉపగ్రహం అంటాం. అంతే, ఎన్ని మిగిలాయి? ఇంకా 4 పోయాయి, 5 మిగులుతాయి. ఎందుకు ప్రపంచం అనేది 5 గ్రహాలు యాక్చువల్ గా అసలు. కానీ ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం గురించి నేను మాట్లాడటం లేదు. ఈ సౌర కుటుంబంలో 5 గ్రహాలు తిరుగుతున్నాయి, 2 ఛాయాగ్రహాలు ఉన్నాయి, 1 ఉపగ్రహం ఉన్నాయి, 1 సూర్యుడు గారు, 1 నక్షత్రం. ఇలా కాకుండా కొన్ని సౌర కుటుంబాలు రికగ్నైజ్డ్ సౌర కుటుంబాలు, అంటే మన టెలిస్కోపులు చూసినవి, మనకి అవగాహనలో ఉన్నటువంటి, మనకి ఇంకా పెద్ద టెలిస్కోప్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఏం కనిపిస్తుందో. 777 గ్రహాలు తిరుగుతున్నాయి కొన్ని సూర్యుడు చుట్టూ. మరి అక్కడ జ్యోతిష్ శాస్త్రం, పాపం వాళ్ళ కర్మ, వాళ్ళ పంచాంగాలు ఎలా ఉంటాయో, పంచాంగాలు కంప్యూటర్లో ఉంటాయి, మేము వాళ్ళకి అంచేత గొడవలేదు. చూసుకోండి, 777 గ్రహాలు గుణించాలి పుట్టినప్పుడు, దాని దశలో అంతర్దశలో కట్టాలి. జ్యోతిష్ శాస్త్రం తెలుసుకున్న వాళ్ళకి ఆ గందరగోళం అర్థమవుతుంది. మరేమో వాళ్ళు ఏం పడుతున్నారో గందరగోళం మనకి తెలియదు అక్కడ. కానీ ఒకటి మాత్రం మనకి తెలుసు, ఏంటి అంటే అవన్నీ కూడా వాటి వాటి కక్షలలో సుఖంగా హాయిగా శాంతంగా తిరిగిపోతున్నాయి. గందరగోళం అంతా ఎక్కడ జరుగుతుంది అంటే పృథ్వీ గ్రహం మీద గందరగోళం మొత్తం మనమే సృష్టించి పారేస్తున్నాం. మానవ జాతి ఒక్కడే గందరగోళం సృష్టిస్తున్నాడు, అవునా కాదా మీరు ఆలోచించుకోండి. అంచేత మొత్తము ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే, అతి చిన్న కణములో ఈ అనంత విశాలములో అన్ని వాటంతట అవి జరిగిపోతూ ఉంటే పిచ్చివాడివి నీ జీవితానికి, అది జరగదు అనేటటువంటి భ్రమ నీకు ఉందుకున్నది. ఒకవేళ నువ్వు జరగాలి అని కోరుకున్నా ఎలా ఉంటుంది? ఒకడు ఫాదర్ని వెళ్తున్నాడు చాలా అర్జెంట్ వర్క్ మీద, నాకు తెలియదు ఏంటో అర్జెంట్ వర్క్ వెళ్తున్నాడు. ఫాదర్ ప్లేన్ ఎక్కాడు, అన్నిటికంటే ఫాస్ట్ ఎయిర్లైన్స్ ఏవో అని కనుక్కున్నాడు, అది ఎక్కేశాడు. ఎక్కిశాక ఏం చేశాడు? అక్కడ కుర్చీలో కూర్చోడు, వాడు పరిగెడుతున్నాడు. ఎందుకు? తొందరగా వెళ్ళాలి వాడు. వాడు ఎంత పరిగెత్తినా ఎంత తొందరగా వెళ్తాడు? నువ్వు ఎంత పరిగెత్తినా ఎంత తొందరగా వెళ్ళగలవు? ఎక్కడుంటావు? ప్రతిగ్రహాన్ని దాటిని వెళ్ళలేవా? నువ్వు పరిగెత్తి ఎక్కడుంటావు? రైల్వే కంపార్ట్మెంట్ లో నువ్వు పరిగెడితే ఏంటో, ప్రతిగ్రహం మీద నువ్వు పరిగెత్తినా అంతే. కానీ ఎంత కంగారు పడి ఎంత తెలివితేటలుందని మనం విరివేగుతాము. అర్థం చేసుకోండి, చెప్తున్నది అర్థమైపోతే అసలు తక్షణమే మీ సమస్యలు అక్కడికలా శాంతించిపోతాయి. దాన్నే మాండవ్యోపనిషత్తులో శంకరాచార్య వారి గురువు గారు అలహత శాంతి అన్నాడు. దాన్ని పేరు ఏముంటేనే భావం అర్థమవుతుందా మీకు? ఆ ధైర్యం మీరు పొందుకోగలగాలి. ఆ ధైర్యం మీకు ఉంటే మీరు ఆధ్యాత్మికతలో ఉన్నట్టు, లేకపోతే మిగతాదంతా నటనే. కానీ నటన అవసరమే. చిన్నప్పుడు పిల్లవాళ్ళు, నేను తండ్రిని చూసి డాక్టర్ తట్టి వేసుకుని మళ్ళీ తిరుగుతూ ఉంటుంది పిల్లలు. ఆ కోరిక ఏమవుతుంది? తర్వాత పెద్దదయ్యాక డాక్టర్ చేస్తుంది. అర్థమైందా? అంచేత మిమ్మల్ని ఆలోచించటం మానేయండి, జీవితాలు జీవించటం మానేయండి, ఖాళీగా బతకండి అని నేను చెప్పటంలే. మీ యొక్క సత్తా ఎంతో గుర్తించుకోండి. మీరేం చేయగలరు సృష్టిలో? మీరు ఊహించండి, ఏం చేయగలరు? ఇటు యాటమ్ని మార్చలేరు మీరు, అటు గెలాక్సీని మార్చలేరు. ఇంకా మీరేం చేస్తారు? కోపం తెచ్చుకోగలరు, ఇరిటేషన్ తెచ్చుకోగలరు. ఇది నిజమైన ఆధ్యాత్మికత యొక్క బేసిస్. కోలు చెక్షు జ్ఞానికే. జ్ఞానం ఇది. ఏంటి జ్ఞానము? పుట్టుక మీ చేతిలో లేదు. నేను చాలాసార్లు చెప్తాను కదా, పుట్టుకే నా చేతిలో ఉంటుంటే నేను స్విట్జర్లాండ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవాడి ఫాదర్ ఇంట్లో పుట్టుండేవాడిని, స్విట్జర్లాండ్ లో ఉండుండేవాడిని. నా చేతిలో లేదు, మరి ఇక్కడ పుట్టా, నేనేం చేస్తాను? పాప మీరు అంతే, నాకు తెలుసు మీరు అలాగే కోరుకుంటారు, మరి అలా జరగలే. లేదు అనుకుంటే మీరు చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారు. అలాంటి ఒకళ్ళు ఇద్దరు గురించి నేను చెప్పటం లేదు, మామూలు వ్యక్తుల గురించి చెప్తున్నా. సరే, జీవిస్తున్నాం, పుట్టాం, ఎప్పుడు పోతాం? ఎవ్వడికీ పోవాలని ఉండదు. పోతాను పోతానని అందరూ బెదిరించేవాళ్ళు, అది వదిలేండి. తాటాకి చెప్పులకు ఎవరు భయపడతారు? అందరూ బెదిరిస్తూ ఉంటారు, ప్రతి వాళ్ళ ఇంట్లోనూ నాకు తెలుసు. అందులో సప్తఋషి ఆశ్రమం వచ్చాక ఇంకో పాయింట్ దొరికింది అందరికీ బెదిరించడానికి. ఏదైనా అంటే మేము సప్తఋషి ఆశ్రమానికి వెళ్ళిపోతా ఉంటున్నారు ఈ మధ్య. ఆవిడ ఏం వెళ్ళడు, కానీ పాయింట్ అర్థమవుతుంది కదా. పోయేది మీ చేతిలో లేదు, వచ్చేది మీ చేతిలో లేదు. ఈ రెండు పాయింట్స్ అర్థమయ్యేది కదా. చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇది నేను మూడవ దీక్ష గురించి చెప్తున్నాను. నేను మీకు ఏంటి మాస్టర్ దేని గురించి చెప్తున్నారు? నేను గత 5 రోజులుగా చెప్తున్న దాని కంటిన్యూషన్ ఇది. మొదటి దీక్ష ఏం చెప్పాను నేను గుర్తుంది కదా? మనస్సు, వాక్కు, శరీరము ఒకే పందాలు ఉండడం. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనః. రెండవ దీక్ష ఏం చెప్పాను? వేదాలకు అనుగుణ్యంగా, అంటే ఏంటి, ప్రకృతి ధర్మాలకు అనుగుణ్యంగా జీవితాన్ని మలుచుకోవటం. ఇది అయిపోయిన తర్వాతది మూడవ దీక్ష గురించి చెప్తున్నాను. ఈ మూడవ దీక్ష కనుక మీరు తీసేసుకుంటే ఇంకా కేవలం 3 సంవత్సరాలలో మొత్తము మానవ జాతి యొక్క రహస్యం మీకు బోధపడిపోతుంది. కానీ ఈ మూడవ దీక్ష చాలా కష్టం, చాలా చాలా కష్టం. ఎందుకు కష్టం అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను. దాన్ని అర్థం చేసుకోవటానికి చాలా జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఏమని బెదిరిస్తున్నాడు వీడు? సప్తఋషి ఆశ్రమానికి వచ్చేస్తాను అని బెదిరిస్తున్నాడు. ఎందుకు బెదిరిస్తున్నాడు? సప్తఋషి ఆశ్రమానికి రావాలని కోరిక కాదు. అలా బెదిరిస్తే అక్కడ వాడి పనులు జరుగుతాయి. ఇక్కడ కాబట్టి అక్కడ ఉదాహరణ అర్థం చేసుకోవడం అనవసరంగా మనం మీరు సప్తర్షి ఆశ్రమం ఎక్కడుంది అని అనక్కండి. చాలా మంది తెలియకపోవచ్చు సప్తర్షి ఆశ్రమం ఎక్కడుందో, హిమాలయాల్లో ఎక్కడో ఉందనుకుంటాను నేను, లేకపోతే ఇంకా ధ్రువ నక్షత్రం దగ్గర ఉంటుంది. ఏదైనా కావచ్చు, ప్రశ్న ఏంటి అంటే ఈ బెదిరింపులన్నా వెళ్లకుండా ఉండటానికి చేసేవి తప్ప వెళ్లటానికి చేసేవి కావు అని మీకు అర్థమవుతున్నాయా? అవునా కాదా? ఇదంతా ఎందుకు? ఎదుటి వాడిని లొంగదీయటానికి. ఇది పనిచేయలేదు అనుకోండి, ఈ ఆశ్రమం కాదు ఇప్పుడు ఇంకోటి ఏదో చెప్తాడు వీడు. వాడు మాత్రం గ్యారంటీకి ఇక్కడికి రాడు. ఇక్కడంటే మీరు మళ్ళీ మీరు అపోహ పడకండి. నేను చెప్పేది ఏంటంటే వాడు ఏ చెప్పి బెదిరిస్తున్నాడో అది లేకపోతే కాశీకి వెళ్ళిపోతానంటాడు. అది ఎంత అలవాటు అయిపోయిందంటే ఆ గుణం ఇప్పటికీ పోలేదు. పెళ్లి చేసుకునే ముందు అందరూ కాశీకి వెళ్ళిపోతుంటారు. ఆ సంస్కారం అంటాం అందుకే దాన్ని. అంటే అలా బెదిరించేవాళ్ళు అనమాట ఇది వరకు కదా. అదే ఆ జీన్స్ లో ఉండిపోయి ఇప్పుడు కూడా బతిమాలకుంటాం మనం. అదే అసలు లేకపోతే అసలు ఫోటోలు తీస్తారు, గొడుగు పట్టుకుంటారు. పాంకోళ్ళు అసలు పాప రెండు అడుగులు కూడా వెళ్ళాడు, పాంకోళ్ళు వేసుకున్నాడు, కాశీకే వెళ్తాడన్న మనం. అంచేత ఈ జీవితంలో తుది మొదలు ఆది ఈ రెండు మీ కంట్రోల్లో లేవు. బర్త్ అండ్ డెత్ కదా. స్టార్టింగ్ ఎండింగ్ మీ చేతుల్లో లేనప్పుడు మధ్యన మీ చేతిలో ఉంది అనుకునే భ్రమ ఎందుకుంది మీకు? అది జ్ఞానం. ఇంపాసిబుల్ కదా. స్టార్టింగ్ పాయింట్ మీ చేతిలో లేదు, ఎండింగ్ పాయింట్ మీ చేతిలో లేదు, మధ్యన మీ చేతిలో ఉంది అనుకుంటే ఎట్ట? ఇది మీ చేతిలో ఉంది అన్నదానికి నిర్ధారణ ఎప్పుడవుతుంది? బర్త్ డెత్ మీ చేతిలో ఉండాలి అంతే కదా. అది ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు భారతదేశంలో, దాన్నే మనం అవతార పురుషులు గురువులు అంటాం మనం. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ పుడతారు, చెప్పి పుడతారు. వాళ్ళు వాళ్ళు ముందు స్వప్నంలో దర్శనం ఇస్తారు, ఇదిగో నేను వస్తున్నాను, ఇదిగో ఇవి ఇవి లక్షణాలు నావి, నేను వచ్చి చెప్తున్నాను మీకు, ఇదిగో ఫలానా తారీఖు నేను శరీరం వదిలేస్తున్నాను. నేను చెప్పారా వీరబ్రహ్మం గారు, రాఘవేంద్ర స్వామి, షిర్ది సాయి, రామకృష్ణ పరమహంస. అంచేత ఏమిటక్కడ ఈ జ్ఞానము? ఏ జ్ఞానము? పుట్టుక చావు ప్రకృతి యొక్క అధీనంలో లేకుండా ఎప్పుడైతే మీ అధీనంలోకి వస్తాయో అప్పుడు మీకు మూడవ దీక్ష పూర్తి అవుతుంది. ఆ దీక్ష తీసుకునే వాళ్ళందరూ కూడా పరమ గురువులేం కాదు. వాళ్ళు వాళ్ళందరూ ఏంటంటే ఇది పట్టుకున్నారేంటి, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. ఇది శ్లోకమే ఇది. కానీ ఈ శ్లోకము అక్షరాల సత్యము అనేది మూడవ దీక్షలో మీకు అర్థం అవటం మొదలెడుతుంది. ఇది ఎందుకు మరి ఇంత గురించి చెప్తున్నాను అంటే ఈనాడు ప్రపంచంలో 190 మంది ఈ దీక్షకి రెడీగా ఉన్నారు. ఇది తప్ప మిగతా అంతా నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఇది నేర్చుకోవాల్సిన విషయం కదా. ఇంకేత ఇది మీకు తెలిస్తే ఎక్కడ మీరు పుట్టబోతున్నారో, ఎక్కడ మీరు శరీరాన్ని వదిలేయబోతున్నారో తెలుస్తుంది. కానీ దానివల్ల పరిపూర్ణమైనటువంటి ముక్తి మీకు రాదు. అదేదో పెద్ద గొప్ప అనుకుంటున్నారు, అది మీకు చాలా సహజంగా రావాలి. అసలు అది రాబోయేటటువంటి రోజులలో, గత 10-15 సంవత్సరాల నుంచి ఈ విషయం నేను చెప్తున్నాను. కానీ ఇంకా అది 1875 కరెక్ట్ డేట్ చెప్పాలంటే థియోసాఫికల్ సొసైటీ అమెరికాలో స్టార్ట్ అయింది, ఇండియాలో ఆర్య సమాజం స్టార్ట్ అయింది. వేద విజ్ఞానము సర్వజనీనం అవ్వాలి అని ఆర్య సమాజం గురించి మీకు చాలా మంది తెలుసు కదా, దయానంద సరస్వతి. వాటి అసలు కారణం మీకు అర్థమవటం లేదు. ఇదంతా ఎందుకు అంటే మృత్యువుని మీరు దాటివేయాలి. ఇప్పుడు కూడా మీకు మృత్యువు లేదు, మీరు చనిపోవటం లేదు, మీ శరీరాలు చనిపోతున్నాయి. కానీ అది కేవలం నోటి మాట మాత్రమే. అది నోటి మాట కాకుండా మీకు యాక్చువల్ గా అది రియలైజేషన్ అవుతుంది, గ్యారంటీ. అది ఇక్కడ మాటలు వినటం వల్లే కాదు, మీరు కనుక జాగ్రత్తగా ఆధ్యాత్మిక పుస్తకాలు తిరిగిస్తూ ఉంటే, జాగ్రత్తగా ఇప్పుడు పబ్లిష్ అవుతున్నటువంటి పుస్తకాలు మీరు చాలా జాగ్రత్తగా చదివితే అంతర్లీనముగా ఇది మీకు కనిపిస్తుంది. మళ్లీ సరస్వతి నది ప్రకటితమవుతుంది, వింటారు ఎప్పుడో పేపర్లో పడుతుంది. అప్పుడు మీరు చెప్పుకోవచ్చు ఫలానా చోట విన్నాము సరస్వతి నది బయటకు వస్తుందని. ఆ సరస్వతి నది ఒడ్డున ఉండేవి ఋషి ఆశ్రమాలన్నీ కూడా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎంత అద్భుతమైనటువంటి రహస్యాలు చాలా క్యాజువల్ గా ఉంటాయి ప్రకృతిలో. చాలా గొప్ప అద్భుతమైనటువంటి రహస్యం ఏమిటి అంటే సూర్యోదయ సూర్యాస్తమయాలు. మీరు ఎప్పుడైనా చూసారా సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎంత అద్భుతమైనటువంటి మ్యాజిక్ ను మీ జీవితంలో కలగజేస్తుందో? మీరు చూడరు అది. కృషి అగ్రికల్చర్ అంటామే, ఆ అగ్రికల్చర్ కారణం ఈ సూర్యోదయ సూర్యాస్తమయాలే. సూర్యకాలంలో ఎండాకాలంలో వచ్చేటటువంటి సూర్యోదయ సూర్యాస్తమయాలు, వర్షాకాలంలో వచ్చేటటువంటి సూర్యోదయ సూర్యాస్తమయాలు, శీతాకాలంలో వచ్చేటటువంటి సూర్యోదయ. అసలు ఇప్పుడు అర్థమైపోతుంది కదా ఇవాళ మధ్యాహ్నం మనకి ఆ క్వాలిటీ డిఫరెన్స్. తపన మరి ఆ సూర్యుడేగా, సూర్యుడే మారిపోలేదు, పృథ్వీ మారిపోలేదు, దూరం మారుతున్నది, తర్వాత వెళ్దాం ఆ శాస్త్రానికి మనం. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ కిరణాలే ఏది అవుతే ప్రకృతిలో సూర్యోదయము, సూర్యుడి యొక్క కిరణాలు ఏం చేస్తున్నాయి? పక్వానికి తీసుకొస్తున్నాయి. దేన్ని పక్వానికి తీసుకొస్తున్నాయి? మనము తినేటటువంటి ఆహారాన్ని పక్వానికి తీసుకొస్తున్నాయి. పక్వానికి మాత్రమే తీసుకొస్తున్నాయి, అవి మల్టిప్లై చేస్తుంది. మీరు నాటినటువంటి విత్తనము ఏమవుతుంది? ఒక మామిడి టెంక మీ దగ్గర ఉండి మీరు నాటితే ఎన్ని మామిడి చెట్లు భూమి మీద రావచ్చు? అనంతం. ఆ చెట్టు నుంచి మామిడి పళ్ళు వస్తాయి. మళ్లీ ఆ టెంక నాటండి, మీరు ఎంతవరకు వెళ్ళిపోవచ్చు? చివరికి మీరు నుంచోటానికి జాగా లేకుండా వెళ్ళిపోవచ్చు. ఇదంతా దేనివల్ల వస్తుంది? సూర్యకిరణాల వల్ల అన్నది అర్థమవుతుంది కదా. అంటే సూర్యకిరణాలు ఏమి చేయగలుగుతున్నాయి? ఒక పదార్థాన్ని, ఒక వస్తువుని మల్టిప్లై చేయగలుగుతున్నాయి కదా. మరి అదే సూర్యకిరణాలను ఉపయోగించుకుని మీరు మీ దగ్గర ఉన్నటువంటి పదార్థాలని మల్టిప్లై చేసుకోగలిగితే ఉద్యోగాలు అవసరమా? భారతదేశంలో ఉద్యోగాలు అవసరం. చదువుతూ ఉంటాం కదా, చిన్నప్పటి నుంచి బట్టి కొట్టిస్తారు. ఇండియా ఈజ్ ఏ అగ్రికల్చరల్ కంట్రీ, 80% ఆఫ్ ఇండియన్స్, నాకు ఇప్పుడు తెలియదు, చిన్నప్పుడు బట్టి కొట్టాను నేను అది, 80% ఆఫ్ ఇండియన్స్ ఆర్ స్టే ఇన్ విలేజెస్. అంటే వాళ్ళకి ఉద్యోగాలు అక్కర్లే. మరి ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకోండి, నేను ఏం చెప్తున్నాను, మూడవ దీక్ష గురించి చెప్తున్నాను, జీవిత రహస్యాన్ని గురించి చెప్తున్నాను, మృత్యువుని దాటేటటువంటి విద్య గురించి చెప్తున్నాను, మూడవ దీక్ష గురించి చెప్తున్నాను. అది చాలా సులభమైనది. ప్రకృతిలో అన్ని చాలా సులభమైనదే మీకు అర్థమవుతే, అర్థం కాకపోతే చాలా కష్టమైనది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? మల్టిప్లికేషన్ దేని వల్ల జరుగుతోంది? సూర్యుడి వల్ల జరుగుతోంది. ప్లెంటీ, ప్లెంటీ అంటే అర్థమవుతుంది కదా, ప్రాచుర్యం, చాలా ఎక్కువగా ఉండటం. ఇది దేని వల్ల జరుగుతోంది? సూర్యుడి వల్ల జరుగుతోంది. మనకి నచ్చినటువంటి బ్యాక్టీరియా, మన జీవితానికి ఉపయోగపడనటువంటి ఏమంటాం బ్యాక్టీరియా అంటే సూక్ష్మకిరణాలు కాదు, అర్థమైంది కదా. బ్యాక్టీరియా తెలియని వాళ్ళు ఎవరు ఉంటారులే. కానీ ఈ కాలంలో అవి దేనివల్ల నాశనం అవుతాయి? అంచేత మొత్తము రెండవ దీక్షలో మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి వేద విజ్ఞానం అంతా కూడా నిజం చెప్పాలంటే సూర్య విజ్ఞానమే. కానీ ఏంటి మీరు నేర్చుకోవాలి అంటే, విత్తనాన్ని నాటితే మల్టిప్లై అవుతున్నాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టటమే. మీరు ఆచరణలో పెట్టడానికి టైం పడుతుంది. ఇప్పుడు నడక అంటే ఏంటి? అడుగు తీసి అడుగు వేయటమేగా. కానీ అది ఎంత కష్టపడి నేర్చుకున్నావు మీకు గుర్తుందా? ఎన్నిసార్లు పడ్డావో మనం. అది ఎప్పుడు? ఇన్ని సంవత్సరాల ప్రాక్టీస్ ఉంటే, ఇన్ని జన్మల ప్రాక్టీస్ ఉంటే, అనేక జన్మల్లో నడుచుంటాం కదా. అలాగే టెక్నిక్ ముందు మీరు అర్థం చేసేసుకుంటే ఈ టెక్నిక్ ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. ఈ టెక్నిక్ ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి? విత్తనాలు నాటితే పంట వస్తుందన్నా విన్నారు, బయలుదేరారు, ఇంకా విత్తనం నాటాలి. మీరు ఎక్కడ నాటారు? ఇక్కడ నాటారు, చాలా కష్టపడ్డారు. ఇక్కడ నాటడం చాలా కష్టంగా, ముందు ఈ బండను పగలగొట్టాలి, దేంతో పగలగొడతారో అంతా మళ్ళీ నాకు తెలియదు ఆ యంత్రాలు ఏవి ఉంటాయి. చేసి ఏదో నాటారు మీరు మాస్టర్, మీరు చెప్పారు విత్తనాలు నాటామని నాటేశాం, వస్తాయి విత్తనాలు మొలకెత్తుతాయా? ఎందుకు మొలకెత్తాం? చాలా చాలా గందరగోళాలు ఉన్నాయి. అంచేత టెక్నాలజీ తెలియాలి మీకు. ప్రతిదానికి కాశ్మీర్ లో పండేటటువంటి యాపిల్స్ ఇక్కడ పండవు. మీరు కాశీకి ఢిల్లీకి వెళ్తూ ఉంటే హరిద్వార్కి నాగ్పూర్ స్టేషన్ దగ్గర మీకు చాలా మ్యాజిక్లు జరుగుతాయి పళ్ళల్లో. ఏంటది కమలాఫలం పళ్ళు, వాళ్ళు బుట్టలు బుట్టలు తీసుకొచ్చి 2 రూపాయలు 3 రూపాయలకి ఇచ్చేస్తాడు మీకు కదా. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వరు? కారణం అర్థమైంది ఏంటో, అక్కడ బాగా పండుతాయి అవి, ఇక్కడ పండవు. అంచేత విత్తనం నాటేటప్పుడు ఏమేమి చూసుకోవాలి మనము? ఆ విత్తనానికి తగినటువంటి వాతావరణము, భూమి, దానికి అనుగుణ్యమైనటువంటి భూమి లేకపోతే ఎంత మంచి విత్తనాన్ని తీసుకొచ్చి మీరు ఇచ్చినా ఇక్కడ ఇక్కడ దేవదారు వృక్షాలు వేశారనుకోండి. లలితాదేవికి కదంబ వృక్షాలు చాలా ఇష్టం. కదంబ వృక్షాలు ఇక్కడ వేయండి మీరు. ట్రై చేసాం మనం, ఆశ్రమం ముందు వేశాం, ఏదో ఒకటి లేస్తోంది మరి, అది బతుకుతుందో బతకదో చూద్దాం మనం. బతుకుతుందా మరి ఏంటో అది చూద్దాం. ఇంకా అర్థమైంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక విత్తనం మీరు నాటాలి అంటే ఆ విత్తనానికి తగినటువంటి భూమి కావాలి. భూమి అంటే బ్యాక్గ్రౌండ్. తగిన బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ విత్తనం ఏమవుతుంది? చిగురిస్తుంది, మొలకెత్తుతుంది, ఫలవంతం అవుతుంది. ఇంకా ఇంకా మిగతా అన్ని మీకు ఆటోమేటిక్ గా మీరు సప్లై చేసుకోవాలి కదా, చేసుకోగలరు కదా. ఇంకా ఏం కావాలి? నీరు కావాలి. ఫ్యాక్టరీ దగ్గర నుంచి నీరు పారపోసిస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నాడు అని ఆ నీరు తీసుకొచ్చి పోసాం అనుకోండి చెట్టుకి, వాడు ఇంకా ఎందుకండి మీరేం కష్టపడక్కర్లేదు, ఆ నీరు నేనే తీసుకొచ్చి మీ చెట్లకు పోస్తా ఉన్నాడు అనుకోండి, పోయిస్తే ఏమవుతుంది? వాడు ఉత్తరే తెచ్చి పోస్తున్నాడు కదా అని పోయించాం కదా. అంచేత అది క్వాలిటీ. నీరు పోశారు, అంతా పోశారు, మీరు చాలా కరుణామయ హృదయం మీకు. కరుణలు చాలా తమాషాగా ఉంటుంది. అదేంటో, మనిషిని చంపేస్తూ ఉంటారు, దోమని చంపరు. చాలా మంది అడిగారు మాస్టర్, మరి దోమల్ని మేము ఇలా కొట్టొచ్చా అని. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, అరే ఇది హింస అయిపోతుంది అని. అంతవరకు నేను అనుకోలేదు అది హింసని. మహాపరమహింస పరమహింస సాధకులు నాకు కనిపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనుషుల్ని బలహింసిస్తూ ఉంటారు. కొంచెం ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అది దీని తర్వాత చెప్పే ఉదాహరణకి, దాని తర్వాత విత్తనాన్ని నాటితే ప్రోధి చేసే దానికి మానసిక స్థితి చాలా అవసరం. నీళ్లు అంటే చెప్పే కదా, తర్వాత ఏం కావాలి మనకి? వీడు చెట్టుకి ఎక్కడ ఎండ తగులుతుందో అని నీడబెట్టాడు. ఇంకేత పాపం నాకే ఇంత చెమట పోసేస్తోంది పాపం అని, అప్పుడు ఆ చెట్టు ఏమవుతుంది? కుళ్ళుతుంది. ఏం కావాలి దానికి? ఆ రెండే అక్కడ రాసిన ప్రఖర ప్రజ్ఞ, సజల శ్రద్ధ, తీవ్రమైనటువంటి వేడి కావాలి విత్తనం పగలటానికి, విత్తనం అంకురించటానికి. విత్తనంలో ఉన్నటువంటి సంస్కారాలు ప్రోధి చెందటానికి నీళ్లు కావాలి. రెండు పాయింట్స్ అర్థం చేసుకోండి. తర్వాత మీకు మల్టిప్లికేషన్, ఈ జన్మలు ఎలా వస్తాయో అన్నది దీనికి ఎలా పెట్టుకోవచ్చో చెప్తాను నేను మీకు. అంచేత నీరు దేనికి కావాలి? లోపల ఉన్నటువంటి సంస్కారాలు పెరగటానికి. లాలిత్యము, ఆ సుకోమలత్వము, ఆ రసం ఉంటుంది, అది నీటి వల్ల వస్తుంది. నీరు లేకపోతే ఏమవుతుంది? చెట్టు ఎందుకు అవుతుంది? రసం పోతుంది. శ్రద్ధ అనేది రసము, అందుకని దానికి ఏం పెట్టిన పేరు సజల. కానీ ఉత్తి నీరు పోస్తూ కూర్చుంటే విత్తనం కుళ్ళిపోతుంది. దాంతోపాటు ఏం కావాలి? ప్రఖరమైనటువంటి సూర్యకిరణాలు కావాలి. సూర్యకిరణాలు విజ్డమ్ రేజ్. జ్ఞానం కావాలి, స్వాధ్యాయం కావాలి, పుస్తకాలు చదవాలి మీరు బాగా. ముఖ్యంగా ఈ రామాయణ, మహాభారత, భాగవతాలు చాలా లోతుగా చదవాలి మీరు. మామూలుగా చదివితే లాభంలే. ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్కసారి 5-6 నెలలు పడుతుంది నాకు. అక్కడ అయిపోతుంది బండి అసలు. అది అలా కంప్యూటర్ భాషలో డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఎంతెందో రహస్యాలు. ఆ రహస్యాల గురించి మీరు వరీ కాకండి. అది ఈ సూర్యకిరణాలు, ఇంకోటి ఏంటి? నీరు. మానవులకి ఏం కావాలి? నీటి బదులు శ్రద్ధ, సూర్యకిరణాల బదులు ప్రజ్ఞ. ఇది అర్థం చేసుకోండి. మానవులు మల్టిప్లై అవటానికి ఇది కావాలి. విత్తనాలు మల్టిప్లై అవటానికి నీరు, సూర్యకిరణాలు ఎలా కావాలో మనుష్యులు మల్టిప్లై అవ్వాలి అంటే ఏం కావాలి? శ్రద్ధ కావాలి, ప్రజ్ఞ కావాలి. కానీ శ్రద్ధ ప్రజ్ఞ మిస్ప్లేస్డ్ కాకూడదు. ఎంత అవసరమో అంతే కావాలి కదా, పాయింట్ అర్థమవుతుంది కదా. ఇది అర్థం చేసుకోవటానికి ఋషులు అందజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విజ్ఞానము సంధ్యావందనం. అది ఎప్పుడైతే మిస్ అయిందో మానవ జాతి, ముఖ్యంగా భారతీయులు వేద రహస్యాన్ని మర్చిపోయారు. రాదు మీకు, ఇంచేత సకాలములో విత్తనము పడితేనే ఆ విత్తనం కూడా ఎలా పడాలి, విత్తనం నాటేగా కావలసినటువంటి ఎరువులు, కావలసినటువంటి నీరు, కావలసినటువంటి సూర్యకిరణాలు పడాలి కదా. అదేవిధంగా మానవ జాతికి ఆ నాలుగు పూటల, పొద్దున్నది, మధ్యాహ్నంది, సాయంత్రాన్ని, మన అర్ధరాత్రి 12 గంటలది. అసలు ముందు ఈ మూడు కరెక్ట్ గా ఉంటే అర్ధరాత్రి సంగతి తర్వాత చూద్దాం, కాదండి మేము అర్ధరాత్రి తీసుకుంటా ఉంటారు. ఈ నాలుగు కాలాలు మీరు ఉపయోగించుకోలేకపోతే మూడవ దీక్షలో మీరు ఒక్క అడుగు కూడా ముందుకెళ్లలేరు. మొదటి రెండింటికి కాలం ఇంపార్టెంట్ కాదు, ఇంచేత అది మీ వ్యక్తిగతమైనది. కానీ మూడవ దీక్ష ఒక విధమైనటువంటి అగ్రికల్చర్, ఒక విధమైనటువంటి కృషి. ఆ కృషి ప్రకృతితో లింక్ అయి ఉంటుంది. అందువల్లనే మన పండుగలన్నీ కూడా ప్రకృతితో లింక్ అయి ఉంటాయి. మన ఇష్టం వచ్చినట్టు ఏం చేసుకోలేము. ఆ పునర్వసు నక్షత్రం రావాల్సిందే, ఆ నవమి ఉండవలసినదే, దానికి కావలసినటువంటి ప్రజ్ఞ ఏమిటో రాసి వెళ్లారు వాళ్ళు. రామాయణము ఈ నవరాత్రుల యొక్క ప్రజ్ఞ, దుర్గా సప్తశతి దేవి నవరాత్రుల్లో ఉండవలసినటువంటి ప్రజ్ఞ. కానీ ఈ నవరాత్రులన్నీ కూడా ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం వస్తాయి. చాలా జాగ్రత్తగా అది అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వాడు క్రైస్ట్ లాగే, మిగతా అందరి గురువుల్లాగే ఫుడ్ ని మల్టిప్లై చేయగలడు, నాటకుండా వస్తువుల యొక్క రూపాన్ని మార్చగలడు. కానీ ఇది ఆచరణలోకి రావాలి మీకు. సంధ్యావందనం, సంధ్యావందనం అంటే సంస్కృతంలోనే మీరు మంత్రాలు చదవాలనే రూలేం లేదు. ఆ కాలాన్ని ఉపయోగించుకోవాలి మీరు. సంధ్యావందనం అంటే అర్థమైంది కదా మీకు. నేను చెప్తుంది ఏంటంటే మీరు కళ్ళు మూసుకుని ఆ మంత్రాలు చదివి ఓం 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 గుమ్ 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 అనక్కర్లే. మీరు అన్నం నాటుకోలేకపోవచ్చు, మీరు ఏం నాటుకుంటున్నారో తెలియకపోతే. కానీ ఆ రిచువల్స్ లో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటంటే ఋషులు కామన్ మ్యాన్ అంత డీప్ గా ఆలోచించలేడు కనుక వాడికి తగిన ఆలోచనలు కూడా వాడే అందులో పెట్టేసి ఒక ఏంటంటారు దాన్ని ఫార్మాట్ తయారు చేస్తారు, అది వేరే విషయం. కానీ ఆ ఫార్మాటే మీరు ఫాలో అవ్వాలని లేదు. కానీ ఏంటి ఫాలో అయితేనో అది మీరు. ఆ కాలము సూర్యోదయ కాలము, కరెక్ట్ గా సూర్యుడు నడినెత్తి మీద వచ్చేటటువంటి కాలము. ఇంకోటి కరెక్ట్ గా సూర్యుడు అస్తమించేటటువంటి కాలము. కరెక్ట్ గా సూర్యుడు ఇప్పుడు నడినెత్తి మీద ఉన్నాడు కదా, అప్పుడు కాళ్ళ కింద ఉంటాడు. ఈ నాలుగు కాలాలు ఉపయోగించుకునేటటువంటి విద్య మూడవ దీక్ష చెప్తుంది మీకు. అంచేత ఈ మూడవ దీక్షని మనం పేరు పెట్టాం. మీరు మూడవ దీక్షని పేరు పెట్టుకోవక్కర్లే. మీరు సూర్యకిరణ విజ్ఞానం నేర్చుకుంటున్నామని మోడర్న్ భాషలో మీరు చెప్పొచ్చు, వినటానికి బాగుంటుంది. మూడవ దీక్ష అంటే ఏంటో అనుకుంటారు. ద టెక్నాలజీ ఆఫ్ సోలార్ కాన్షియస్నెస్ అన్నారనుకోండి, సోలార్ రే కాన్షియస్నెస్, ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇంకా బరువుగా ఉంటుంది, మోడర్న్ గా ఉంటుంది. ఎవరో మీరు చాలా గొప్పవాళ్ళు అంటారు. అదే నేను సంధ్యావందనం చేసుకుంటున్నా అంటే ఏంటి ఆవిడ పిచ్చోడు. కానీ ఇద్దరు ఒకే పని చేస్తున్నారు. ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? సూర్యకిరణ విజ్ఞానము మానవ చేతనత్వాన్ని ఎలా మారుస్తుందో నేర్చుకుంటున్నారు. అది అర్థం చేసుకోండి. మీ చేతనత్వం మారాలి అంటే సూర్యుడు వల్లే మారుతుంది. దానికి పెద్ద ప్రూఫ్ ఏంటంటే రాత్రిళ్ళు మీరు నిద్రపోతారు, మధ్యాహ్నం పూట కొంతమంది నిద్రపోతారు. మధ్యాహ్నం పూట మీరు నిద్రపోయినప్పుడు సూర్యుడు ఉంటాడు. రాత్రి మీరు నిద్రపోతున్నాం అంటే సూర్యుడు అప్పుడు ఉంటాడు. పాయింట్ అర్థమైంది కదా. సూర్యుడు డైరెక్ట్ గా ఉండడు, పృథి కింద నుంచి మీలోకి వస్తాడు. ఇక్కడ తేడా అర్థమైంది కదా, సూర్యుడు యొక్క ఉపస్థితి. దాంట్లో మీ నిద్ర క్వాలిటీలో తేడా మీకు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీరు చాలా తేడాలు వస్తాయి. బయోరిథిమ్ అని ఇప్పుడిప్పుడే సైంటిస్టులు కనిపెట్టి మనకి నచ్చనిది, పూర్వీకులకి నచ్చేది ఒక అద్భుత రహస్యాన్ని కనిపెట్టారు. ఎలక్ట్రిసిటీ వల్ల మొత్తము మన జీవితం యొక్క బయోరిథం నాశనం అయిపోతుంది అని కనిపెట్టారు వాళ్ళు. అంటే ఏం చేయాలన్నమాట, కరెంట్ ఉండకూడదు. మన దేవాలయాలలో కూడా నిజంగా దేవాలయాల యొక్క ఉద్దేశం తెలిసిన వాళ్ళు గర్భగుడిలో ఇప్పటికీ కరెంటు వెలిగించనివ్వటం లేదు. కరెంటు రైటా తప్ప మళ్ళీ మీరు ఆ భ్రమలో పడకండి. కొన్ని చోట్ల అది మంచిది కాదు, కొన్ని చోట్ల అవసరమే. సూర్యకిరణ విజ్ఞానానికి ఎలక్ట్రిక్ కరెంటుకి చాలా దగ్గర. ఏంటి తేడా అంటే ఎలక్ట్రిక్ కరెంటుకి సూర్యకిరణానికి రెండు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేసే. కొంచెం సైన్స్ తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది, కానీ అర్థం అవకపోవటానికి ఏం లేదు. ఇక్కడ కిరణాలంటే అర్థమవుతున్నాయి కదా, కిరణాలంటే మామూలు కిరణాలు. సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి కిరణాల్లో లైట్ కూడా ఉంది, కాంతి కూడా ఉంది. విజిబుల్ లైట్ అంటాం అందుకే దాన్ని, దృశ్యమాన కిరణాలు. ఈ విజిబుల్ లైట్ కాకుండా ఇంకా పైన కిందకే వెళ్తే ఇన్ఫ్రారెడ్ లైట్ అని, అల్ట్రావైలెట్ లైట్ అని, ఎక్స్రేస్ అని, కాస్మిక్ రేస్ అని, ఇంకా మీరు కింద వైపుకి వస్తే ఇన్ఫ్రారెడ్ వైపుకి, రేడియో వేవ్స్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ కిరణాలే, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేజే. కానీ మన చేతనత్వాన్ని, మనం ఉపయోగించుకునేటటువంటి చేతనత్వము విజిబుల్ లైట్ మధ్యనే పడుతుంది. అదే అక్కడ బొమ్మలో వేసినది, మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు మన శరీరము ఏడు రకాల రంగులకి మాత్రమే స్పందిస్తుంది, మిగతా వాటికి మన శరీరం స్పందించదు. ఏంటంటే అవి తెలుసు కదా, విజ్ఞానం అంటాం, ఇంద్రధనుస్సు అంటాం మనం. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, ఇందులో పై మూడు వైలెట్, ఇండిగో, బ్లూ కిరణాలకి మానవ జాతి ఇంకా స్పందించటం లేదు. అందుకని భగవద్గీతలో ఏం చెప్తాడంటే చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశ. రెడ్ కలర్ కి వైబ్రేట్ అవ్వగలిగేటటువంటి వాళ్ళు, ఎరుపు రంగు చూస్తేనే వింటాడు వాడు, అంటే మొండివాళ్ళు, తంతా ఉంటే వింటారనమాట వాళ్ళు. ఎర్ర రంగు అంటే అంతే కదా. నెక్స్ట్ రంగు ఆరెంజ్, కాస్త గట్టిగా మాట్లాడితే వింటారు. దాని తర్వాత రంగు ఎల్లో, మాట్లాడక్కర్లేదు వాళ్ళు, కాస్త కళ్ళు కాస్త గట్టిగా చెప్పి ఆయ అంటే వింటారు. ఇవి మూడు రంగులు ప్రకృతిలో ఇప్పుడు చాలా యాక్టివ్. అంటే మనుషుల యొక్క మనస్తత్వాల గురించి చెప్తున్నాను నేను. కొడితే వినేవాళ్ళు, కొడతామని బెదిరిస్తే వినేవాళ్ళు, ఈ రెండు అక్కర్లే చూపుతోనే వినేవాళ్ళు. ఇంకో రకమైన మనుషులు ఎవరైనా ఉన్నారా, కేటగిరీ మీరు చేయగలరా, ఆలోచించండి. ఇంకో రకమైన వాళ్ళు కూడా ఉన్నారంటున్నాడు కృష్ణుడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టివా గుణకర్మ విభాగశ. ఇంకా మీరు ప్రకృతిలో దీని యొక్క అప్లికేషన్ చూడదలుచుకుంటే, బ్లూ కలర్ ఎక్కడుంది ప్రకృతిలో, ఆకాశం ఎంతవరకు ఉంది? అంచేత సర్వవ్యాపకత్వం అనేటటువంటి మానసిక స్థితి వస్తే తప్ప మీరు బ్లూ కలర్ కి రియాక్ట్ కాలేరు. కొంచెం విని ఊరుకోండి, మెల్లిమెల్లిగా ఈ నాలెడ్జ్ మీకు వెళ్తుంది. అంచేత మనం భగవత్ పురుషులకు కానీ భగవద్ అవతారాలకు కానీ మనం ఇచ్చే రంగు ఏంటి అంటే బ్లూ కలర్ ఇచ్చారంటే వాళ్ళు బ్లూ కలర్ కి స్పందిస్తారు కనుక. వాళ్ళ శరీరం నీలం రంగులో ఉండదు, మామూలు రంగులోనే ఉండి ఉంటున్నప్పుడు కూడా, కానీ వాళ్ళ సర్వవ్యాపకత్వానికి స్పందించగలరు వాళ్ళు. దాని తర్వాత మనం తల పైకి ఎత్తితే ఆ బ్లూ నుంచి కిందకు వస్తే ఏ రంగు కనిపిస్తుంది, చెట్లు కదా, గ్రీన్ కనిపిస్తుంది. అంటే విశుద్ధి చక్రం నుంచి ఎక్కడికి వచ్చాం మనం, అనాహతానికి వచ్చాం. గ్రీన్, గ్రీన్ కలర్ ఏం చెప్తుంది, నిత్య కళ్యాణము, పచ్చతోరణము, గ్రీన్ లైఫ్ ప్రిన్సిపల్ ని చూపిస్తుంది. ఏదైనా ఒక చెట్టు గ్రీన్ గా ఉంది అంటే అర్థం ఏంటి, దాని వేళ్లు భూమిలో సజీవముగా ఉన్నాయి అని అర్థం. అంతేనా, చెట్టు పచ్చగా చిగిల్చి ఆకులు పచ్చగా ఉన్నాయంటే అర్థం ఏంటి, దాని రూట్స్ భూమిలో పరిపూర్ణముగా పాతుకుపోయి ఉన్నాయి. ఇంకాస్త కిందకు వస్తాం, చెట్టుకి ఫలాలుంటాయి. ఫలాలు ఏ రంగులో ఉంటాయి, సాధారణంగా ఎల్లో కలర్లో ఉంటాయి. ఆ ఫలాలు ఎవడు ఉపయోగించుకుంటాడు, అర్థమవుతుంది కదా. ఆ సీక్వెన్స్ ఆఫ్ నేచర్, ఇది వేద విజ్ఞానం. మీకు వేద విజ్ఞానం పుస్తకాల్లో ఏం చదవకలే, మీకు ఆ కలర్ అంతా కూడా అక్కడే కనిపిస్తుంది మీకు. అంతేత ఫలాలన్నీ ఎలా ఉంటాయి, పసుపు రంగులో ఉంటాయి. అంచేత పసుపు వర్ణము ఏం చెప్తుంది అన్నమాట, ఫలాన్ని ఇస్తుంది. ఫలాన్ని ఇస్తుంది అంటే ఏమిస్తుంది, రిజల్ట్స్ ఇస్తుంది. అంచేత ఎక్కడైనా ఆటంకాలు అవి రాకుండా 10 మంది కలిస్తే గ్యారంటీగా దెబ్బలాడుకుంటాం కదా, అంతే అలాంటివి రాకుండా ఉండటానికి ఏం చేస్తాం, పెళ్లిళ్ళలో వాటిలో ఈ రెండు పెడతాం. దానికి మీరు మిగతా లాజిక్ ఏం చెప్పుకోకర్లే, కామన్ సెన్స్ సోలార్ విజిబుల్ రేస్ గురించి చెప్తే ఏం తెలుస్తోంది మీకు? ఒకటి పచ్చగా అంటే స్పర్శ, హృదయాలు కలుస్తాయి. అంచేత మీరు ప్లాస్టిక్ ఆకులు తెచ్చి పెట్టారనుకోండి, ఇంకా భలే హృదయాలు కలుస్తాయి. మరి పెట్టకూడదు కానీ, సైన్స్ తెలిస్తే పెట్టాం ప్లాస్టిక్ ఆకులు, లేకపోతే ఆకులేగా పెట్టాలి. ప్లాస్టిక్ ఆకులు ఎంత వాటిలో జీవం ఉంటుందో మనకి తెలుసు, మన పనుల్లో కూడా అంతే జీవం ఉంటుంది. ఫలాలు ఎక్కడికి వెళ్ళినా మనం ఫ్రూట్స్ తీసుకుని వెళ్లేటటువంటి సంస్కారం. ఫ్రూట్స్ అర్థం ఏంటి, ఫలం అంటే అర్థం ఏంటి? ఫ్రూట్స్ రిజల్ట్స్. ఉపవాసం ఉన్నప్పుడు ఫలహారం చేస్తూ ఉంటాం. అసలు ఫలహారం తినే తిన్న వాళ్ళు దోశలు, మరి అది ఫలహారం ఎలా అయిందో నాకు ఇప్పటికీ తెలియదు. అంత కన్ఫ్యూజన్ చేసి పెట్టాం మనం, స్పిరిచువలిజం మొత్తం గంగబాలు చేశాం మనం. ఫలాహారం అంటే నిజంగా ఏదైనా ఒక రిజల్ట్ మీద మనిషి చాలా తీవ్రంగా ఆలోచిస్తుంటే వాడు భోంచేయుడు. మీరు ఆలోచించండి, చేస్తాడు ఆవిడ, మరి ఏం చేస్తాడు వాడు? ఆ రిజల్ట్ కోసం తింటూ ఆ రిజల్టే వాడిని తినేస్తుంది పాపం. అది ఫలాహారం అంటే. ఆ ఫలాహారం ఎక్కడైతే హింది ముందు అసలు పళ్ళు లేవు. పళ్ళు లేకుండా వారం రోజుల ముందు నుంచి వీడు ప్లాన్ వేసుకుంటాడు ఫలాహారానికి ఏం చేయాలని. చాలా సార్లు మా గురువు గారు చెప్తూ ఉంటారు, కొబ్బరికాయ పచ్చడి గ్యారంటీగా ప్రతి వాళ్ళింట్లో శనివారం నాడు చేస్తారు, ముఖ్యంగా భగవద్భక్తులింట్లో. ఇంకేంటంటే ఆ రోజు వాళ్ళు ఫలాహారాలు చేస్తారు. ఫలాహారంలో కొబ్బరి చట్నీ కావాలి వాళ్ళకి. లింకులన్నీ ఇలా ఉంటాయి. కానీ ఈ లింకులన్నింటిలోనూ నేను ఇవాళ చెప్పింది అర్థం చేసుకోండి ఏం చెప్పాను నేను. మూడవ దీక్ష సూర్యకిరణ విజ్ఞానము. ఈ సూర్యకిరణ విజ్ఞానము మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఈ సూర్యకిరణ విజ్ఞానం మిమ్మల్ని మృత్యువుని దాటించేస్తుంది. ఫలము చెట్టు నుంచి వేరైంది. ఎక్కడ పుట్టింది అది? చెట్టుకు పుట్టింది, చెట్టు నుంచి వేరైంది. వేరే మళ్ళీ ఎక్కడ పడింది అది? భూమిలో పడి చచ్చిపోయినా మళ్ళా బతికిందా? అది జన్మ పునర్జన్మ, జన్మ పునర్జన్మ, జన్మ పునర్జన్మ. దిస్ కంటిన్యూటీ మీకు కూడా జరుగుతోంది. కానీ ఆ విత్తనాన్ని నాటకపోతే ఆ విత్తనం మొలుస్తుందా? మొలవదుగా. మనము ఆ తప్పు చేస్తున్నాం, మన్ని మనము నాటుకోలేకపోతున్నాం. ఆ నాటుకునేటటువంటి విద్యే మూడవ దీక్షగా, రామకృష్ణ పరమహంస దీక్షగా మెల్లిమెల్లిగా మనం చదువుకుందాం. కాస్త శాంతంగా చెప్పింది ఒక్కసారి గుర్తు చేసుకోండి, రెండు నిమిషాలు నిజంగా గుర్తు చేసుకోండి. డోంట్ వేస్ట్ టైం. నేను చెప్పింది ఏంటో అర్థం చేసుకుని ట్రై చేయండి. అది నాటుకుపోతే నవరాత్రుల యొక్క దీన్ని ఏమంటామంటే మనం కలశ స్థాపన అంటాం. అది నాటుకోండి చెప్పినటువంటిది, మెల్లిమెల్లిగా దాన్ని ప్రోధి చేసుకుంటూ వెళ్దాం. Thank you.
మనిషిని మనిషే కరిచేవేళమై కురితే వేళ నిప్పులు ఇదను చేసి చూడను మమతలో కుదలను చేసి అమర జీవులై వెలిగిన మూర్తుల గుండెను కొనవు